ప్రేమ స్వరూపులార. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు ప్రయాణం అన్న అంశంపై అందించనున్న ప్రత్యేక ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
సాయిరామనౌక సాగిపోతుంది, సాయి కృష్ణనౌక సాగిపోతుంది, సాయిరామనౌక సాగిపోతుంది, సాయి కృష్ణనౌక సాగిపోతుంది. అందులో చుక్కాని శ్రీ సాయిరాముడు, అందులో చుక్కాని శ్రీ సాయిరాముడు, నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయిరామనౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. పీదలకు సాదలకు ఒక్కటే నావా, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవా, పీడలకు సాధలకు ఒక్కటేనావా, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవా.
తరతమ భేదాలు లేని నావా ఎక్కరా,
సాగిపోతుంది నామంబు పలికితే నా వసాగిపోతుంది.
ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ ప్రయాణానికి మా రేడియో సాయి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అయితే ప్రయాణం అనగానే మనకి ఒకేసారి చాలా విషయాలు మదిలో మెదులుతాయి. ప్రయాణం అంటే జనరల్గా ఉండే అంశాలు ఏమిటంటే, దాని ఆరంభ సూచిక అంటే స్టార్టింగ్ పాయింట్, మధ్యలో మనం తీసుకునే మజిలీలు, గమ్యం, ఈ ప్రయాణంలో మనతో పాటు ప్రయాణించే సహ ప్రయాణికులు, మనం ప్రయాణం చేస్తున్న సాధనం, వీటితో పాటు ప్రయాణంలో వివిధ రకాల సందర్భాల్లో మన ప్రవర్తన, వ్యవహార శైలి, మన నడత, మన మాట తీరు, హావభావాలు, ఇవన్నీ ఇతర ప్రయాణికులతో ఎలా పొందుపరుస్తున్నాం, వాళ్లతో ఎలా సహకరిస్తున్నాం, ఎలా ప్రయాణిస్తున్నాం, ఇన్ని అంశాలున్నాయి. అయితే వీటన్నిటితో పాటు అత్యంత ప్రముఖమైనది, ఏమాత్రం కొట్టివేయలేనిది, ఏమాత్రం పక్కకు తీసి పెట్టలేని ఒక ముఖ్యాంశం ఉంది. ఈపాటికే అది మా శ్రోతలకు అర్థమైపోయి ఉంటుంది. ప్రయాణం అనగానే అసలు ప్రయాణం మదిలో మెదలగానే మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం, ఏ సందర్భానికి ప్రయాణిస్తున్నాం అన్న విషయాన్ని బట్టి ఎలాంటి సామాన్లు సర్దుకోవాలి, ఎటువంటి వస్తువులు దగ్గర పెట్టుకోవాలి, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొట్టమొదట మెదులుతుంది. అంటే ప్రయాణ సాధనంలోకి మనం చేరకముందే ప్రయాణ సన్నాహంలో ఒకనొక ప్రముఖ పాత్ర వహించేది ఈ సామాన్లు. అందుకే ఈనాడు మనం చేస్తున్న ఈ కార్యక్రమం కేవలం ప్రయాణం కాదు, ప్రయాణం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అంటే అత్యంత తక్కువ సామాన్లతో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం ఎలా కొనసాగించాలి అనే అంశం మీద ఈనాటి విషయం పూర్తిగా దానికి లోబడి ఉంది. కాబట్టి మనందరి దృష్టి కూడా కేవలం ప్రయాణ సాధనం, సహచరులు వీరి మీద కాకుండా ప్రయాణం సౌకర్యవంతంగా, సులభంగా, సరళంగా, సాఫీగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరుకోవాలి అంటే మనం ఎంత తక్కువ స్థాయిలో సామాన్లని తీసుకువెళ్లాలి అనే విషయం మీద మనందరం దృష్టి కేంద్రీకరిద్దాం. అయితే స్వామి తమ దివ్యోపన్యాసాల్లో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఈ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్ అన్నారు. ఒకవేళ లగేజ్ లెస్ గా లేకపోతే ట్రావెల్ ప్లెజర్ కాదండి, ప్రెజర్ గా మారిపోతుంది. కాబట్టి మనం తక్కువ సామాన్లను సర్దుకోవడం గురించి స్వామి ఏం చెప్పారో ఒక ధనికుడైన వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ప్రయాణం ఎలా సాగించాలి, తక్కువ సామాన్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ప్రయాణంలో మనం సౌఖ్యాన్ని ఏ విధంగా కోల్పోవలసి వస్తుంది అని తన దివ్యోపన్యాసంలో చెప్తున్నారు. ఒక్కసారి విని మళ్లీ మనం మన అంశంలోకి వద్దాం.
ఒక శ్రీమంతుడు పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు. కాని ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు. కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని. శ్రీమంతుడు అయినప్పటికీ నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడా ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు. కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు. పగలంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు. కానీ రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు, చాలా అలసిపోతూ వచ్చాడు. ఆహారం లేకపోయినా జీవించవచ్చును కాని నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు. ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము. దీనికి కారణమేమిటి? దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు, పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు. దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడా తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు. కానీ మానసిక శాంతి కనిపించటం లేదు. కారణం, ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల ఎక్కువ నల్లులు చేరిపోయినాయి. ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు. ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది. దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది. లోపల దుర్గుణములు, దుర్భావములు, దుశ్చేష్టలు, దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి. అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు. శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు. అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్. నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి. కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు, లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు, గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు. నీవే శాంతి స్వరూపుడవు. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
అదండి, విన్నారు కదా? కాబట్టి ఒక్కొక్కసారి మనం చాలా తక్కువ సామాన్లే సేకరించుకుని వెళ్తున్నాం అనుకున్నా, ఆ సామాన్లలో కనుక నల్లులు మొదలైన క్రిమి కీటకాలు ఉంటే వాటి వల్ల బాధ తప్పదు. అంటే స్థూలంగా కనిపిస్తున్న ఈ కథలో స్వామి చెప్పిన ఈ దృష్టాంతంలో ఒక సూక్ష్మమైన విషయం దాగి ఉంది. అదేంటంటే, ప్రయాణం అనగానే మనం ఏదో ఉదాహరణకి రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు లేదా నడక బాటసారులమై ప్రయాణించడం ఎన్ని మాట్లాడుకున్నా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ జీవితం అనేది ఒక మహాప్రయాణం అండి. ఈ మహాప్రస్థానంలో మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. అటువంటప్పుడు గనక సామాన్లు ఎక్కువైతే, ఒకటి ప్రయాణ బడలిక ఎక్కువగా ఉంటుంది, రెండోది మనతో పాటు నడుస్తున్న సహప్రయాణికులు మనల్ని దాటుకుని వెళ్లిపోయి మనల్ని ఒంటరి వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది, మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది మన మనశ్శాంతిని దొంగిలిస్తూ ఈ సామాన్లు ఎవరు తస్కరిస్తారా, ఎక్కడ ఇవి దొంగిలింపబడతాయా, వీటిని ఎలా కోల్పోతామేమో మనం అనే ఒక అప్రమత్తత మనకి ఎక్కువైపోయి, అంటే ఆ దేని మీదైతే మనం కాన్షియస్ గా ఉండాలో అది మానేసి మన దృష్టినంతా ఈ సామాన్లను భద్రపరచుకోవడం మీద కేంద్రీకరించడం వల్ల గమ్యానికి చేరుకోకుండా తప్పిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. అయితే మనం ఎంత కాదనుకున్నా కూడా ప్రతి వాళ్ళు ఎంతో కొంత లగేజ్తో వస్తూనే ఉంటారు. మనం ఈ మధ్య ఎక్కువగా ఈ వెస్టర్న్ ఫిలాసఫీస్ అవి కూడా వాళ్ళు ఎక్కువగా ఈ బ్యాగేజ్ గురించి మాట్లాడుతుంటారంటే, ఏంటి బ్యాగేజ్ అని ఒకసారి ఆలోచిస్తే, అసలు ఈ లగేజ్ ఏంటి అంటే, ఇందాక స్వామి చెప్పిన కథలో చెప్పినట్టు మనం మామూలుగా జీవితంలో మనల్ని ఎవరైనా గమనిస్తే మనం చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉండవచ్చుగాక, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఈ మధ్యనే మనం రేడియో సాయి వార్షికోత్సవంలో కూడా ఈ విషయమే చాలా విస్తారంగా మనం చర్చించుకున్నాం. కాబట్టి అలా చూడ్డానికి చాలా సింపుల్ లివింగ్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ బాటసారి ధనుకుడైన బాటసారిల ఈ తీసుకెళ్తున్న సామాన్లో బగ్స్ ఎలా ఉండి అతన్ని బాధ పెట్టేయో, అదేవిధంగా మనకి మానసికంగా కనుక ఈ పెయిన్స్ అనే బ్యాగేజ్ ఎక్కువ ఉందనుకోండి, విచారాలు, విచారణ చేయవలసిన వయసులో విచారాలు ఎక్కువైపోయి బాధ్యతల్ని దించుకొని ఇక అటువైపు వాలిపోతున్న పొద్దువైపు పడమటి సంధ్యారాగం పలకవలసిన జీవితంలో అపశృతులు పలికించుకుంటూ కనుక ప్రయాణం చేస్తే ఎలాంటి వారైనా కూడా మజిలీలు ఎక్కువ తీసుకుంటూ గమ్యానికి తప్పిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి వాళ్ళు అంతో ఇంతో బ్యాగేజ్తో వస్తారు. ఏమిటో బ్యాగేజ్ అంటే, ఎవరూ కూడా కంఠమాలలు, మంచి ముత్యాలహారాలు, బంగారు హారాలు, వజ్ర వైఢూర్యాలు వేసుకుని రారు. కర్మలనేది కంఠమాల ధరించి భూమి మీదకి వస్తారు తల్లి గర్భం నుండని స్వామి ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. ఒకసారి మనం ఆ పద్యం వినేస్తే ఆ సారం గురించి తర్వాత మళ్లీ అంశంలో మనం చర్చించుకుందాం.
తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు, మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాలహారములు రంజిల్లగా లేదు, రత్నాలహారములు రంజిల్లగా లేదు, మేల్మి పూలు దండ మెడకు లేదు, కలదు కలదొక్క మాల మీ కంఠమందు, పూర్వజన్మాల గలపలను పొందుపరచి జమ్మ మీకిచ్చి పంపిన బరువు మాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
అదండి, కాబట్టి పుడుతూనే మనం ఒక పెద్ద బ్యాగేజ్ తో వస్తాం. స్వామి అంటారు క్వా 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 అని ఏడుస్తూ వస్తాము, కోహం 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 అని ఏడుస్తూ వస్తాం, నేనెవరు 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 అనుకుని చివరికి మళ్లీ మనం వెళ్లిపోతూ కూడా అందరి చేత కోహం కోహం అని నేనెవరు నువ్వెవరు నువ్వెవరు నేనెవరు నేను అని ఏడిపించడం కాకుండా సోహం 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 అంటూ వెళ్లిపోవాలి అంటారు స్వామి. కనుక ఏమిటి కంఠమాలలు అంటే కేవలం సమస్యలే కాదండి, పూర్వజన్మలో మనం చేసుకున్న నేర్చుకోని పాఠాలు ఏవైతే ఉన్నాయో, తగిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో, ట్రామాస్ ఏవైతే ఉన్నాయో, అంటే గత జన్మల్లో అనుభవించిన బాధలు భయాలు ఫియర్స్ ఇవన్నీ కూడా పొందుపరిచి ఒక పెద్ద లగేజ్ తయారవుతుంది. ఒక అదృశ్య రూపంలో ఉండే అవ్యక్తంగా ఉండే ఆ బ్యాగేజ్ ఉంది చూశారు సామాన్లు, అదన్నీ కూడా మనం కంఠమాల కనిపించకపోయినా కూడా కంఠం చుట్టూ వేలాడదీసి కంఠానికే, ఎందుకు అంటే కంఠానికి వేస్తేనే మనం బరువు అనేది సెన్స్ చేయగలుగుతాం. మనం ఆ బరువు అనుభవంలోకి ఎప్పుడొస్తుంది అంటే మెడలో వేసుకున్నప్పుడు. అందుకే పూర్వం ఏదైనా శిక్ష వేసేటప్పుడు మెడలో ఒక పెద్ద బోర్డు లాంటిది కట్టేవారు, మనకి ఈ శ్రీనాథుడి జీవిత చరిత్ర చూసినప్పుడు అప్పుడు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ కంఠమాలలు ఏమిటి అంటే గత జన్మల్లో ఎన్నో గాయాలు ప్రతి వాళ్ళకి తగిలే ఉంటాయి, ఎంతో ఏడుపు లోపల దాగుండే ఉంటుంది. వాటన్నిటినీ కూడా పదే 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 మానవ జన్మ ఎత్తుతున్నాము ఎత్తుతున్నాము అంటే నిజమే, జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది ఉన్నతమైనది జీవింపదగినది సౌజన్యమైనది సౌశీల్యమైనదని స్వామి చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. కానీ మానవ జన్మ ఎత్తి మళ్లీ తిరిగి ఆ జనన మరణ చక్రభ్రమణంలో ఎందుకు కొట్టుకుంటూ ఉంటాం ఎంతకాలము అంటే ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకోనంత కాలము మళ్లీ అవే గాయాలతో మనం వెళ్లిపోయి మళ్లీ అవే గాయాలతో తిరిగి రావడం, మళ్లీ అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆ పాఠాలను పూర్తిగా నేర్చుకుందుకు తిరిగి రావడం ఇదంతా లగేజేనండి. లగేజ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఉదాహరణకు ఒక మామూలు ప్రయాణానికే మనం ఒక ఎయిర్ బ్యాగ్, ఒక సూట్ కేసు, మళ్లీ ఒక క్యాబిన్ లగేజు, ఒక హ్యాండ్ బ్యాగ్, ఇన్ని రకాలుగా మళ్లీ ఆ హ్యాండ్ బ్యాగ్ లో మనీ పర్సు, ఇన్ని వివిధ ప్రక్రియలుగా వివిధ విభాగాలుగా దాని సామాన్లను విభజించి మనం పట్టుకెళ్తున్నప్పుడు ఇక ఈ జీవితం అనే ఒక మహాప్రస్థానం ఏదైతే ఉందో దానికి మనం ఏ రకంగా వస్తామో అంటే కొన్ని భయాలను తీసుకుని వస్తాం, లేదా కిందటి జన్మలో మనం అవలంబించకుండా ఉండిపోయిన నేర్చుకోనివి ఉంటాయి చూడండి, అంటే ఒక ద్వేషభావం కావచ్చు, లేదా ఈర్ష్యా అసూయలు కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నీ ఉన్నంత కాలం కూడా మనం ఈ భూమి మీదకి వస్తూనే ఉంటాం. ఉదాహరణకి ఒక కథ మనం చెప్పుకుందాం. చాలా కాలం క్రితం ఒక ఊర్లో శిల్పి ఉండేవాడు. అంటే అహంకారం అనేది మనిషిని ఎంత బలహీనపరుస్తుంది ఎంత లౌల్యానికి గురి చేస్తుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా ఒక పెయిన్ఫుల్ బ్యాగేజ్, పెయిన్ఫుల్ లగేజ్ విచ్ వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్, వదిలించుకోవలసిన చాలా పెద్ద ఒక మోత బరువు. అయితే ఆ శిల్పి ఎంత గొప్ప శిల్పకారుడంటే ఒక చక్కటి శిల్పం కనుక చెప్తే జీవకళ అందులో ఉట్టిపడుతూ ఉండేది, చుట్టుపక్కల ఊళ్ళలో కూడా అతనికి చాలా గొప్ప పేరుంది. అయితే కాలక్రమంలో ఆయనకు తాను మరణించే సమయం దగ్గర పడింది, ఇంకా ఎక్కువ రోజులు బతకను అనే ఆందోళనలో పడిపోయాడు. అయితే ఏం చేశాడు అతను, తనకున్న కళా నైపుణ్యాన్నంతా ఉపయోగించి తనలాంటి శిల్పాలనే మరికొన్ని చెక్కాడు. అంటే తనలాగే చక్కగా అందంగా జీవకళ ఉట్టిపడేటట్టు చెక్కి యమదూతలు అతను తీసుకువెళ్ళడానికి వచ్చే సమయానికి ఆ ప్రతిమలను ఎవరిని నేల మీద అమర్చాడు, తాను వాటితో పాటు పడుకున్నాడు. వాళ్ళొచ్చి అసలైన ప్రతిమేది ఈ మనిషి అంటే శరీరాన్ని ధరించిన మనిషి ఎవరు అనే విషయాన్ని కనుక్కోలేక చాలా ఇరకాటంలో పడిపోయారు. ఈ శిల్పి ప్రాణం తీసుకెళ్లకపోతే సృష్టి నియమం ఉల్లంఘించినట్లవుతుంది కదా, మరి అతన్ని కనిపెట్టడం ఎలాగా, ప్రతిమల్ని పగలగొడితే కళను అవమానించినట్లవుతుంది, లేదా వదిలేద్దామంటే అది సృష్టి ఉల్లంఘన, యమధర్మరాజు గారు మనల్ని ఊరుకోరు మందలిస్తారు అని ఒక సంకట పరిస్థితిలో పడిపోయారు. ఇంతలో ఈ మానవ సహజమైన లోపాల పట్ల గొప్ప అవగాహన ఉన్న ఒక యమదూతకు ఒక మంచి ఐడియా వచ్చిందండి, మంచి ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఆ ప్రతిమల వైపు చూస్తూ నిజంగా శిల్పి ఎంత అందమైన ప్రతిమలను తయారు చేశాడు, కానీ ఈ ప్రతిమల్లో ఒక చిన్న లోపం ఉంది, అతను గానిక ఇక్కడ ఉండి ఉంటే దాన్ని చెప్పేవాణ్ణి ఆ లోపం ఏమిటో అన్నాడు. అంతే, అది విని ఆ శిల్పికి ఎక్కడలేని కోపం వచ్చింది. చూసారా, అదే మరి లగేజ్ అంటే ఈ కోపము అసూయ అహంకారము, పేరు కోసం పాకులాట, ఆస్తిపాస్తులన్నింటినీ చివరి వరకు కూడా ఉంచుకోవాలనే తాపత్రయం, మోహము, లోభము, ఇంకా అరిషడ్ వర్గాలన్నీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఇదంతా కూడా ఒక పెద్ద మోత బరువు అన్నమాట. అందులో ఒకనొకటి అత్యంత భయంకరమైనది అయిన కారం, అహంకారం. అది విని ఆ శిల్పకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అప్పుడేమన్నట్టు అతను, నా జీవితం అంతా శిల్పకళ కోసమే అంకితం చేశాను, నేను చెక్కిన ప్రతిమల్లో లోపమా అని మనసులో అనుకుంటూ టక్కుమని బయటకు అడిగేశాడు. ఏం లోపం ఉంది అని వెంటనే యమదూతలు అతన్ని పట్టుకుని, ఇదే నీలో ఉన్న లోపం, ప్రాణం లేని ప్రతిమలు అహంకారాన్ని ప్రదర్శించవు అని చెప్పి ఆ శిల్పిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది ఎందుకంటే ఈ కథలో నీతేంటంటే, ఈ అహంకారం వల్ల అనుకోని బాధలు, చిక్కులు, వీటితో ఏమీ పొందలేము సరికదా, అది మరికొన్ని దుర్గుణాలకి తావిస్తూ ఉంటుంది. ముందుగా మనం తగ్గించుకోవలసిన లగేజ్లో క్రోధము, ఈ అహంకారము, డంబము, ఈర్ష, అసూయలు ఇవ్వండి. కాబట్టి జపమాల తిప్పినా, కాషాయ వస్త్రాలు వేసినా, ఇదంతా కూడా బాహ్య ఆడంబరం, ఆంతరంగికమైన మార్పు రాకుండా, ఆ లోపల ఉన్న సామాన్ల బరువు తగ్గించుకోకుండా బయట జపమాలలు తిప్పడం, యోగాభ్యాసం చేయడం, హఠయోగం ఆచరించడం, కాషాయ వస్త్రాలు వేషం వేసుకోవడం, ఇంత పంగనామాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా కేవలం బాహ్యమైన ఆచార వ్యవహారాలు. బయటలాగా బరువే, వాటిని నేను వేసుకున్నాను సుమా, నన్ను చూసందరూ ఇలా భావించాలి, అలా భావించాలి అనే ఒక అపోహ లోపలున్న బరువు. ఈ రెండు బరువుల్ని కూడా తగ్గించుకోవాలి. అసలు ఎందుకు తగ్గించుకోవాలి అంటే, భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో మన ప్రయాణం సుగమం కావాలి అంటే ఇవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ మధ్య శ్రోతలకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాదులేండి, బహుశా 2005లో అనుకుంటా, ఈ యుఎస్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న నానుడిని లేదా ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని, ఒకవేళ వాళ్లు గనక ఎయిర్లైన్ సిబ్బంది చెక్ చేయడానికి ఒక బ్యాగు కన్నా ఎక్కువ గనక ప్రయాణికులు తెచ్చినట్లయితే దానికి ఎక్స్ట్రా రుసుము, అదనంగా రుసుము చెల్లించవలసి వస్తుంది అని వాళ్లొక నిబంధనని పెట్టారు. దాంతో ఏమైందంటే, ఈ అంతేకాదు క్యాబిన్ లగేజ్ లో కూడా చాలా మటుకు ఆ పరిణామాన్ని తగ్గించేశారు. అంతకు మించి ఎక్కువైతే అలౌ చేయము, లేదా దానికేదో అధికంగా రుసుము చెల్లించాలి ఇవన్నీను. దీనివల్ల వాళ్ల సర్వే నిర్వహణ ప్రకారం చాలా మటుకు అంతవరకు ఎన్నో వందల టన్స్ ఉండే లగేజీ చాలా మటుకు తగ్గిపోయి, ఈ ప్రయాణికులందరూ కూడా తమ తమ సామాన్లను కుదించుకుని నిజంగా అత్యవసరమైన వాటిని మాత్రమే సర్దుకుని ఆ ఎయిర్లైన్స్ ని అప్రోచ్ అవడం జరిగింది. అదొక చాలా అద్భుతమైన మార్పు వాళ్ళు గమనించారంటే, వాళ్ళ రెవెన్యూ తగ్గడం ఇవన్నిటినీ ఈ ఎకనామిక్స్ పక్కన పెడితే వాళ్ళలో ఒక గొప్ప మార్పు వచ్చిందంటే, అదే విధంగా మన నిత్య జీవితంలో కూడా, ఈ జీవన యాత్రలో కూడా, ఈ మిగిలిన ఎన్నో సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే ఇలాంటి మానవతా విలువల చేయూత తీసుకుని దాన్ని ఒక సాధనంగా మలుచుకుని మన జీవన యాత్రలో కూడా ఈ బరువుల్ని మనం తగ్గించుకోలేమా? ఎందుకు తగ్గించుకోలేమండి? భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే ఎంతో చాకచక్యంగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి, స్వామి ఒకసారి నిలయంలో ఉండే ఇద్దరు అక్క చెల్లెళ్ళని పిలిచి, మీ సాధన ఎలా జరుగుతోంది బంగారు అని అడిగారు. అంటే ఆ అక్క చెల్లెళ్ళిద్దరు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు, ఎప్పటినుంచో మంచి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారంటే ధ్యానము, ఈ నామస్మరణ, క్రమం తప్పకుండా సేవ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. చేస్తుంటే, బాగా జరుగుతోంది స్వామి, చాలా బాగా జరుగుతోంది, మీరే మమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లాలి అని ఎంతో వినయంగా, భక్తి శ్రద్దలతో ఆ చెల్లెళ్ళు సోదరులిద్దరూ, సోదరి సోదరిమణులిద్దరూ చెప్పారు. అప్పుడు వెంటనే స్వామి అన్నారు, మీరు బయటికి చాలా మంచి సాధనే చేస్తున్నారు, కాదనలేదు, కానీ మీరు చెయ్యవలసిన సాధన ఇంకా ఉంది, అసలైన సాధన మీరింకా మొదలు పెట్టలేదు అన్నారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. అదేమిటి స్వామి అలా అంటున్నారు, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగితే, మీరు సాధన చేస్తున్నారు బానే ఉంది, కానీ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకుంటున్నారా అని, ఆ పదాన్ని అంటే స్వీయ విశ్లేషణ, స్వీయ విశ్లేషణ చేసుకుంటున్నారా, మీ బయట ప్రయాణం బాగానే సాగుతోంది కానీ వాట్ అబౌట్ ద ఇన్వర్డ్ జర్నీ, లోపలికి సాగించవలసిన ప్రయాణం ఎలా కొనసాగుతోంది, లోపలి ప్రయాణం సాఫీగా సాగాలి అంటే లోపల ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఇన్హిబిషన్స్ ఆబ్స్టికల్స్ ప్రిజుడిసెస్ ప్రీ కండిషనింగ్ ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ మైండ్ ఇవేవి ఉండకుండా ఉంటే లోపల రహదారి లోపలికి ఏర్పడ్డ మార్గం చాలా సుగమం అవుతుంది, చాలా సులభంగా మన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాం. అప్పుడు కూడా ఆ లోపల ఈ మళ్లీ ఈ బాధలు కష్టాలు సమస్యలు ఈ ఆందోళనలు అనే లగేజీ ఉంటే ఆ ప్రయాణం కూడా చాలా కష్టతరమైపోతుంది. కనుక ఇప్పుడు మనకి ఎన్ని రకాల ప్రయాణాలున్నాయి, ఒకటి సాధారణంగా జీవించే సాధారణమైన ప్రయాణం జీవితంలో, రెండవది లోపలికి ఆధ్యాత్మికంగా భౌతిక ప్రయాణం కాకుండా ఆధ్యాత్మికంగా ఏ రకంగా వెళ్తున్నామనేది స్వామి ఏం చెప్పారంటే అది కేవలం సెల్ఫ్ అనాలిసిస్ ప్రాక్టీస్ ద్వారానే సాధ్యపడుతుంది. ఈ రోజు నుండి మీరిద్దరూ కేవలం 1/3 మీరు ఇప్పుడు ఏ సాధన అయితే చేస్తున్నారో అది కొనసాగించండి, తప్పులేదు, కానీ 2/3 అంటే 2/3 మాత్రం స్వీయ విశ్లేషణ చేసుకోండి. స్వీయ విశ్లేషణ అంటే ఏంటి అంటే ఏమీ లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే బీ ఆల్వేస్ కాన్షియస్, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా కాన్షియస్నెస్ ఉండాలి, అంటే మైండ్ఫుల్నెస్, అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ ఆహారాన్ని స్వీకరిస్తున్నాను, నేను చేస్తున్న పని భగవంతుడు మెచ్చుకుంటాడా, స్వామికి నచ్చుతుందా లేదా, నా నడత నడక మాట తీరు వ్యవహార శైలి ఇతరులతో నా ప్రవర్తన ఎలా ఉన్నాయి, ఇది అనుక్షణం అనుక్షణం మనల్ని మనం గమనించుకుంటూ, స్వీయ గమనమే ఒక రకంగా స్వీయ విశ్లేషణ, గమనించుకుంటూ లోపాలు ఉంటాయి, అలా గమనించుకుంటేనే కదా మన లోపాలు మనకు తెలుస్తాయి, ఆ లోపాలని కూడా చాలా సహృదయంతో మనల్ని మనమే యాక్సెప్ట్ చేసుకుని మళ్ళీ సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది, మనల్ని మనం అంగీకరించుకోవాలి స్వీకరించుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం స్వీకరించుకోకుండా మనల్ని మనం ప్రేమించుకోకుండా మరొక వ్యక్తిని ప్రేమించడానికి ఆస్కారం లేదు. ఇది జరగకుండా నేను అది చేస్తున్నాను అంటే అది కేవలం ఒక బూటకం అబద్ధం అసత్యం మాత్రమే గాని అందులో ఎంత మాత్రం యథార్థం లేదు. కనుక ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఒకటి సామాన్లు తగ్గించుకోవడం, రెండోది మన లోపాలని మనమే చక్కదిద్దుకోవడం, ఎప్పుడూ కూడా చేస్తున్న పని మీద పూర్తి మైండ్ఫుల్నెస్ అనేది ఉండడం జరిగి సాధన త్వరితగతిన పరిపక్వమయ్యే స్థితికి చేరుకుంటాం. స్వామి సరిగ్గా అదే చెప్పారు, మీ లగేజ్ని తగ్గించుకోండి సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా, ప్లీజ్ రెడ్యూస్ యువర్ లగేజ్, మీ లగేజ్ని తగ్గించుకోండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అప్పుడు మీరింకా వేగవంతంగా మీ గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది అని ఆ ఇద్దరక్క చెల్లెళ్ళని నిమిత్త మాత్రంగా చేసుకుని మొత్తం సాధక లోకానికి అంతటికీ ఒక అమూల్యమైన సందేశం ఇచ్చారు స్వామి. ఈ సందర్భంలో నాకు ఒక కథ గుర్తుకొస్తోందండి, బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య వాట్సాప్లు పుణ్యమా అని చక్కగా ఏదో పిచ్చాపాటి వ్యవహారాలే కాకుండా ఇచ్చాపాటి అంటే కోరుకున్న మంచి మంచి విషయాలు కూడా మనందరూ పొందుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది పాపం టెక్నాలజీని దూషించడం ఎందుకు. అలాంటి ఒకనొక కథ ఏంటంటే, ఒక జెన్ మాస్టర్ ని బుద్ధిస్ట్ మాస్టర్ ని చూడ్డానికి ఒక యాత్రికుడు వచ్చాడు. యాత్రికుడు వచ్చినప్పుడు అతన్ని ఆ గురువుగారిని చూసి ఆ గురువుగారు ఉంటున్న గదికో ఆశ్రమానికో అక్కడికి వెళ్లాడు. అతని ఆవాసానికి వెళ్లి చూసి నమస్కారం చేసుకుని గది అంతా పరికించి చూశాడు. ఆ గదిలో ఎటువంటి సామాను లేదు పెద్దగా, కేవలం ఆ బుద్ధిస్ట్ మాస్టర్ ఉన్నాడు, ఏదో ఆయనకి కావలసిన ఒక లాయిన్ క్లాత్ ఒక కౌపీనం ఏదో ఉంది అంతే, పెద్దగా లేవు. ఈ యాత్రికుడు చాలా ఆశ్చర్యపోతూ మాస్టర్ మీ ఫర్నిచర్ ఎక్కడా అని అడిగాడు. మీ సామాన్లు ఏది ఒక బల్లా కుర్చీ మంచం ఏవో ఉంటాయి కదా, అవేం లేవేంటి అని అడిగితే ఈ మాస్టర్ వెంటనే సమాధానం చెప్పకుండా అతను అన్నాడు, మరి నీ ఫర్నిచర్ ఎక్కడా అని అడిగాడు. అంటే ఐఎమ్ జస్ట్ ఎ విజిటర్, నేను ఒక పర్యాటకుడిని మాత్రమే, యాత్ర చేసుకుంటూ వచ్చాను, నేనవన్నీ ఎందుకు క్యారీ చేస్తాను అన్నాడు. వెంటనే మాస్టర్ అన్నాడు, నేను కూడా అంతే అన్నాడు. సో యామ్ ఐ, నేను కూడా అంతే. నువ్వెలాగైతే ఈ బాహ్య ప్రయాణం చేస్తున్నావో నేను కూడా ఈ భూలోకానికి లేదా ఈ మానవ జన్మ అనే యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఆగాను. ఎంతకాలం ఉంటే అంతకాలం, దానికోసం సామాన్లు, ఈ ఆడంబరాలు ఇవన్నీ ఎందుకు అని ఒక చక్కటి ఉపదేశాన్ని ఇచ్చాడు. అందుకే స్వామి వివేకానంద అంటారు, మనందరం కూడా మానవ యాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక జీవులమే తప్ప ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న మానవ జీవులం కాదు. అంటే వీఆర్ ఆల్రెడీ స్పిరిచువల్ బీయింగ్స్, వీఆర్ ఆన్ ఏ హ్యూమన్ జర్నీ. మనం స్పిరిచువల్ బీయింగ్స్మే, కాకపోతే ఇప్పుడు ఆ మానవ ప్రయాణం అనే ఒక రెండు గమ్యాలకి మధ్య ఈ ప్రయాణం అంతా కూడా ఒక కంటిన్యూటీ. స్వామి మరో సందర్భంలో చెప్పారు, ఇది దేనికది చూడకూడదు. మనకి ఈ లైఫ్ టైం అయిపోయింది, మరో లైఫ్ టైం, మరో లైఫ్ టైం, కానీ నిజానికి ఇదంతా ఒక మహాప్రయాణం. ఆ మహాప్రయాణంలో ఒక్కొక్క మజిలి ఆయా వ్యక్తుల మానసిక ఆధ్యాత్మిక పరిణామాన్ని బట్టి, వారు వేస్తున్న అడుగుల్ని బట్టి, పరిణితి బట్టి తదుపరి మెట్టు ఎక్కడమా, ఆ వైకుంఠపాళి పరమపద సోపాన పటంలో లేదా కిందకి రావడమా అనేది వాళ్ల సాధనా పరిపుష్టి మీద, పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ జన్మాస్టర్లాగా మరీ అంత సింపుల్ లివింగ్ కాకపోయినా ఏది అవసరం, ఏది అత్యవసరం, ఇది ముందు మనం ఈ కేవలం ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ లోనే చూడకుండా ఒక ఫిజికల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా దీన్ని అవలంబిస్తే ఎంతో బాగుంటుంది. అదేంటంటే ప్రతి వాళ్ళిళ్లలో కూడా అవసరం లేని వస్తువులు ఎన్నో మూలుగుతూ ఉంటాయి. ఏదైనా మనం ఫ్రీ అనగానే, ఇది కొంటే అది ఉచితం అనగానే, అది కొనడం సముచితమా కాదా అని కూడా ఆలోచించకుండా కొని పడేస్తూ ఉంటాం. ఈ రకంగా చాలా 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 సామాన్లు పేరుకుపోతూ ఉంటాయి. ఆ బయట పేరుకుపోవడంతో పాటు ఈ సామాన్లు ఏం చెయ్యాలో తెలియక లోపల 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 కూడా మనకు చాలా ఆందోళన, స్థలం చాలడం లేదు అనే గాభరా, ఈ కంగారు, ఈ బరువు కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కట్ షార్ట్ చేసుకోండి. వీటినన్నిటినీ ఎలా కట్ చేసుకోవాలి అని మనం బుర్రలు బద్దలు కొట్టుకునే అవకాశం అవసరం లేకుండా స్వామి చక్కగా COD అని ఒక త్రిక్షరి, మూడు అక్షరాల మహామంత్రాన్ని ఇచ్చారు. అదే సీలింగ్ ఆన్ డిజైర్స్. ప్రతి ఆలోచనకి లేదా ప్రతి బండిల్ పెరగడానికి, ప్రతి బరువు పెరగడానికి మూల కారణం, ముఖ్య కారణం కోరిక, కోరిక కలగడం అనేది. అందుకే బుద్ధుడు అంటాడు, డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద సారోస్. మనకున్న ప్రతి సమస్యలకి, విచారాలకి మొట్టమొదటి వేరు లాంటి కారణమేమిటి, తల్లి వేరు లాంటి కారణమేమిటి అంటే కోరిక జనించడం. ఆ కోరికల్ని అదుపులో పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు స్వామి. అంటే మనకు అత్యవసరమైన వాటిని కట్ షార్ట్ చేసుకోమని కాదు, అవసరం ఉన్నదాని దగ్గర అవసరం ఏమో అనుకుంటూ కొని పాడేస్తూ ఉంటాం చూడండి. వాటన్నిటినీ కూడా మనం సీలింగ్ ఆన్ డిజైర్స్, ఆ కోరికల మీద అదుపును సాధిస్తే మనం కాలాన్ని, ధనాన్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతాం.
సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. అష్ట సిద్ధుల సాధనెందులకు అది మట్టి భ్రమలతో కట్టివేయునుగా. అష్ట సిద్ధుల సాధనెందులకు అది మట్టి భ్రమలతో కట్టమైన ఈ జీవితాటమిను పట్టి నామమే పట్ట పగలో సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు.
అదండి, కాబట్టి మన జీవనయాత్ర సుగమంగా సాగాలి అంటే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వీటిని సాధనాలుగా, ప్రయాణ సాధనాలుగా చేసుకుని మనం యాత్రను సాగించాలి. అంటే ప్రయాణ సాధనము, ఇవి ప్రయాణ సాధనాలా, శరీరం కదా అంటే నిజమే, శరీరం ఇదొక వెహికల్ లాంటిదే. ఈ శరీరం అనేది భౌతిక శరీరం, ఒక వెహికల్ అయినప్పటికీ దానికి కావలసిన ఇంధనాలు ఇవన్నీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, దాతృత్వము, దయ, కరుణ, ఈ సానుభూతి, సహానుభూతి, ఇవన్నీ కూడా ఇంధన వనరుల్లాంటివి. వీటిని ఎప్పుడైతే మన శరీరంలో పొందుపరుస్తామో అప్పుడు ఈ యాత్ర ఎంతో హాయిగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఏం చేసినా చిట్ట చివరికి మనకొక ఆత్మ సంతృప్తితో వెళ్ళాలి. ఆత్మసంతృప్తి ఎలా కలుగుతుంది అంటే విలువలతో జీవించినప్పుడే. దీనికి స్వామి ఒక చక్కటి కథ చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తికి నలుగురు భార్యలున్నారట. ఆ నలుగురు భార్యల్లో ఆ వ్యక్తికి నాలుగో భార్య అంటే చిన్న భార్య అంటే మహా ఇష్టం, చాలా ప్రేమ ఎక్కువ, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు, తను బెస్ట్ అనుకున్నవన్నీ తీసుకొచ్చి ఆ భార్యకి ఇస్తూ ఉంటాడు. ఇక మూడో భార్య, మూడో భార్యను కూడా చాలా ప్రేమిస్తాడు, కానీ ఎప్పుడు కూడా ఒక అభద్రతా భావం, ఆవిడ ఎక్కడ ఇతర వ్యక్తులతో వెళ్ళిపోతుందో అనే ఒక భయం అతన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. ఇక రెండో భార్య కూడా చాలా ఇష్టమే. అయితే అతనికి సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆ రెండో భార్య వైపు చూసేవాడు, సలహా కోసమో లేకపోతే ఏమైనా పరిష్కారం చూపిస్తుందని ఆమె అతనికి సహాయం చేస్తూ ఉండేది. మొదటి భార్యను మాత్రం అస్సలు ప్రేమించేవాడు కాదు. పాపం ఆవిడ ఎప్పుడు బక్క చిక్కిపోయి పోషకాహార లోపంతో ఉందేమో, ఏదో జబ్బు పడిందేమో అన్నట్టు పేలగా ఉండేది. కానీ ఆవిడ మాత్రం, ఆవిడ ఎలా ఉన్నప్పటికీ భౌతికంగా ఇతన్ని ఎంతో గాఢంగా ప్రేమించేది, ఎంతో విధేయంగా ఉండేది, అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు ఆ వ్యక్తికి చాలా అనారోగ్యానికి గురయ్యాడతడు. ఇక తాను త్వరలోనే తన ఈ అవనీ ప్రయాణాన్ని ముగించుకుని, ఈ భూ సంచారాన్ని ముగించుకుని అమరపురికి వెళ్లాలి అనే సమయం రాబోతోంది అని తెలుసుకున్నాడు. వెంటనే ఈ అనుకున్నాడనమాట, నాకు నలుగురు భార్యలు ఉన్నారు కదా, కాబట్టి నేను చనిపోయినప్పుడు ఎవరో ఒకరిని నాతో పాటు తీసుకెళ్తే నాకు మరణంలో కూడా తోడుంటుంది అని అనుకున్నాడు. పాపం మొదటిసారి మరణిస్తున్నాడు కదా, అదేలేండి ఎన్నిసార్లు మరణిస్తారు గాని. సరే ఇంతలో ఏమైంది, తనకు ఎంతో ఇష్టం కదా నాలుగో భార్య, వెంటనే ఆవిడ పిలిచి నువ్వు నాతో సహగమనం చెయ్యాలని కోరుకున్నాడు. వెంటనే ఆవిడ మరొక ఆలోచన లేకుండా, కుదరనే కుదరదు, అలాంటి ప్రసక్తే లేదు అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మూడో భార్యను అడిగాడు, మీరు చచ్చిపోతే నేనెందుకు మీతో రావాలి, నేను ఎంచక్క మరో వివాహం చేసుకుంటానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండో భార్యను అడిగాడు, నన్ను క్షమించండి మహా, అయితే మీ సమాధి వరకు నేను రాగలుగుతాను, అంతకు మించి నేను రాలేను అని స్పష్టం చేసింది. ఇక తాను అమితంగా ప్రేమించిన ముగ్గురు భార్యలు అలా చెప్పేసరికి అతడికి ఏం చెయ్యాలో మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, బ్లాంక్ అయిపోయింది. అప్పుడు మొదటి భార్య వచ్చి, మీకు నేనున్నాను, మీరెక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని అనుసరిస్తాను అని చక్కగా వినయంగా చెప్పింది. ఎవరా అని తలెత్తి చూస్తే సన్నగా పీలగా ఉన్నాయి మొదటి భార్య కనిపించింది. అప్పుడు ఆయనకి రియలైజేషన్ అనేది, ఒక పశ్చాత్తాపం, జ్ఞానోదయం మొదలైంది. నిన్ను నేను బాగా చూసుకుని ఉండాల్సింది అనుకున్నాడు. ఇంతకీ ఏంటి కథలోని లో అర్థము అంటే, మనందరికీ కూడా జీవితంలో నలుగురు భార్యలు ఉంటారటండి స్వామి చెప్పారు. ఈ నాలుగో భార్య ఎవరు అంటే మన శరీరం. ఇందాక అనుకున్నాం కదా, శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం, ఒక ధర్మ సాధనం కాబట్టి శరీరాన్ని బాగానే చూసుకోవాలి, కానీ దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఆ దేహాత్మ భావంతో శరీరమే శాశ్వతం అనుకుని, శరీరమే ఆత్మ అనే ఒక భావనతో కాకుండా, అది మనకి ఎంతవరకు ఒక కారు మనకి ప్రయాణంలో సహకరిస్తోందంటే, ఎప్పటికప్పుడు దాన్ని సర్వీసింగ్కి ఇస్తాం, ఇంధనం పోయిస్తుంటాం, బయట లోపల శుభ్రం చేస్తాం, అన్ని చేసుకుని పార్ట్స్ పోతే వేయిస్తుంటాం, అంతే. అలా అని చెప్పి దానికి ఒక పెద్ద బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయించి దానిలో పెట్టి రోజు వెళ్లి దానికి పూజలు చేసి ఇవన్నీ చెయ్యం కదా, దాన్ని ఎంత చూసుకోవాలో అంతే. అదేవిధంగా ఈ శరీరం కూడా ఒక ధర్మ సాధనం, ఒక ప్రయాణ సాధనం కాబట్టి దానికి మరీ ఎక్కడలేని అపురూపం చెయ్యకుండా దానికి కావలసిన పోషకాలు అందిస్తూ దాన్ని ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఇతను కూడా ఈ నాలుగో భార్య మన శరీరం, అది అందంగా కనిపించడం కోసం మనం ఎంత సమయం, శ్రమ ఎంత చేసినా అది మనం మరణించాక వస్తుందా? అస్సలు రాదు. మనకి మొట్టమొదటి లగేజ్ ఈ శరీరమేనండి. అది ఎంత అత్యవసరమో దాన్ని అతిగా ప్రేమించి, అతిగా శ్రద్ధ వహించి, ఓవర్ ఫోకస్ చేసి, ఓవర్ డన్ చేస్తే మనకి దాన్ని మించిన లగేజ్ మరొకటి లేదు, అదే పెద్ద బ్యాగేజ్గా మనకి సిద్ధమైపోతుంది. ఇక మూడో భార్య ఎవరు అంటే, ఈ ఆస్తిపాస్తులు, హోదా, సంపద, పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల వచ్చే అహంకార మమకారాలు, మోహము, అటాచ్మెంట్ ఇవన్నీ కూడా వాటితో పాటు అనుసరిస్తూ ఉంటాయి. ఇవన్నీ లీడ్ తీసుకుంటే ఇవన్నీ అనుచరులుగా అనుసరిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే ఇతరుల దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఆస్తిపాస్తులు, హోదా, సంపద ఇవన్నీ ఇతరుల పాలవుతాయి. అది మరొక పెద్ద లగేజ్. అంటే ఆ తాపత్రయాలు ఉంటాయి చూడండి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రకృతి మన ఆశకు మాత్రమే, మన అవసరాలకి మాత్రమే ఇస్తుంది, ఓన్లీ ఫర్ అవర్ నీడ్, నాట్ ఫర్ అవర్ గ్రీడ్ అని. అలా కాకుండా గ్రీడీనెస్, ఆ ఆశపోతుతనం, అత్యాశ, దురాశ వీటన్నిటితో పెద్ద లగేజీ తయారు చేసుకుంటాం. తీరా అవి సంపాదించాక తదనంతరం రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టుగా ఎవరి చేతుల్లోకి వెళ్తాయో మనకు తెలియదు. ఇక రెండో భార్య మన కుటుంబం, మన స్నేహితులు. మనం జీవించున్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నవాళ్లు, వాళ్ళు ఎంత దగ్గర వాళ్లైనా, మన శరీరం నశించాక మహా అయితే ఏదో ఐస్ బాక్స్ లో పెట్టి ఓ రోజు ఉంచుతారు, రెండు రోజులు ఉంచుతారు రావాల్సిన వాళ్ళు ఉంటే, ఆ తర్వాత పాంచభౌతిక శరీరం ఎంతకాలం ఉంటుంది, డికంపోజిషన్ స్టార్ట్ అవుతుంది, దుర్వాసన ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఆహా ఓహో అని బోయిలై పల్లకి మోసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, కుటుంబ సభ్యులే, దీన్ని ఎంత త్వరగా వదిలించుకుందామా, ఈ భ్రష్టు పెట్టిన ఈ పురుగులొస్తున్న శరీరాన్ని అని మనల్ని వదిలేస్తారు. మహా అయితే శ్మశానం వరకు, సమాధి వరకు వస్తారు. ఇక మొదటి భార్య ఉంది చూశారు, అది ఆత్మసంతృప్తి. ఈ భౌతిక సంపద, కీర్తి ప్రతిష్టలు వీటిని ఎంత నిర్లక్ష్యం చేసినా మనం ఈ ఆత్మసంతృప్తి అనేది అది మన వెన్నంటే వస్తుంది. మనకి ఉండవలసిన లగేజ్ అది, అయితే ఆ లగేజీ బరువు కాదు, అది మన పరువు. ఆ లగేజ్ని మనం తీసుకుని వెళ్ళినప్పుడు అదేనండి లెస్ లగేజ్, లెస్ లో లెస్ ఆ లగేజ్ని మనం తీసుకువెళ్తే మన తదనంతర ప్రయాణం కూడా ఎంతో సాఫీగా చేరుతుందని స్వామి అద్భుతమైన కథ చెప్పారు. అదేవిధంగా ఎంత సాధన చేసినా కూడా ఏదో ఒక సమయంలో భగవంతుడు మనల్ని మరో మెట్టు ఎక్కించడానికి మన లగేజ్ మనం ఎంతవరకు తగ్గించుకున్నాము, తిరిగి తలకెక్కించుకుంటామా ఆ తగ్గించుకున్న లగేజ్ని అని అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు. అందుకు ఉదాహరణ జడభరతుడి కథ. స్వామి భాగవత వాహినిలో చెప్పారు, ఎంతో సాధన చేసి అన్నీ వదుల్చుకున్న జడభరతుడు తాను చివరకు అంటే మోహాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ, వైరాగ్యం బాగా పెంపొందించుకుని అన్నిటినీ వదిలేసి ఎంతో తాపసిగా మారి భగవద్ధ్యానంలో గడుపుతున్న జడ ఈ భరతుడు అనేవాడు చిట్ట చివరికి ఒక లేడి ప్రేమకి వశమైపోయి, అంటే లేడి పట్ల మోహం పెంచుకుని, మమకారం పెంచుకుని, మళ్లీ ఆ వ్యామోహము, మమకారము అనే లగేజ్ని అట్రాక్ట్ చేసి దాన్ని తలకెత్తుకుని చివరికి తను అనుకున్న గమ్యం కాకుండా మరుజన్మలో లేడిగానే జన్మించాడు. అలాగే స్వామి మరొక బ్రహ్మచారి కథ చెప్తూ ఉంటారు. మనకి ఈ నానుడి కూడా ఉంది కదండి, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపమని అందరికీ తెలిసిన కథే. తను గొప్ప బ్రహ్మచారి, మంచి సాధనలో ఉండి తపస్సు నామస్మరణ చేసుకుంటూ ఉంటే తనకున్న ఆ మొలకి చుట్టుకునే గావంచ ఎలుకలు కుట్టేయడం ప్రారంభించాయి. ఎవరో సలహా ఇచ్చారు, పిల్లుల్ని పెంచుకో ఎలుకల బాధ తప్పుతుంది అని. సరే అని పిల్లుల్ని పెంచడం ప్రారంభించాడు. ఆ పిల్లి ఉన్న ఎలకలన్నిటినీ పట్టేసి ఇక ఆకలి ఆకలిని అరవడం మొదలెట్టింది, మ్యావ్ మ్యావ్ అంటూ. ఇతని సాధనకి, నిశ్శబ్దానికి చాలా ఆటంకం ఏర్పడి ఏం చెయ్యాలి పిల్లిని అంటే, ఓ ఆవుని కొని తెచ్చుకో, ఆ ఆవు పాలు ఆ పిల్లికి పెడుతూ ఉండన్నాడు. సరే ఆవు కొన్నాడు. ఆవును కొనగానే సరే దానికి ఓ శాల, దానికి సమయానుకూలంగా గడ్డి వేయడం, దాన్ని సంరక్షించడం, కడగడం, ఇన్ని పనులుంటాయి కదా, గోశాలను కూడా శుభ్రపరచడం, వీటన్నిటికీ ఏం చెయ్యాలి అంటే, పెళ్లి చేసుకొని అయినా భార్య వస్తుంది, నీ గృహ అవసరాలతో పాటు ఆ గోవు సంరక్షణ కూడా చేస్తుంది అన్నాడు. సరే వివాహం చేసుకున్నాడు. అక్కడతో పరిసమాప్తం. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం, ఒక సంసారం తయారైపోయింది. ఇలా వదిలించుకుందాము అనుకుంటున్న సామాన్లని పూర్తిగా వదుల్చుకోకుండా మళ్లీ ఏ క్షణంలోనైనా వాటిని మీద వేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఏదో ఒకసారి అయిపోయింది, దులిపేసుకున్నాను, ఇంకా నా ప్రయాణం సాఫీగా సాగుతుంది అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు ప్రియమైన శ్రోతలు. కాబట్టి కంఫర్టబుల్ జర్నీ సాగుతూ ఉండాలి అంటే మనం ఎంతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందండి, అదేంటంటే డెత్ క్లీనింగ్ అని. అంటే సాధారణంగా వ్యక్తి మరణించాక అతని తాలూకా వస్తువుల్ని అందరికీ పంచిపెట్టడం, అంటే మరి ఆ జ్ఞాపకాలు ఇంట్లో ఉంటూ ఉంటే వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఒకటి అర వస్తువులు వారివి ఉంచుకుని మిగిలిన అందరికీ పంచడం, ఇలాంటివన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. దీన్ని గమనించిన ఒక వ్యక్తి, అంటే ఒక భౌతిక స్థాయిలో ఇండివిజువల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో ఏం చేశాడంటే, ఏదో మనం వెళ్ళిపోయాక కాకుండా మనం బతికుండగానే మనకి సంబంధించిన ఈ మెటీరియల్ అండ్ బోత్ మెంటల్, అంటే భౌతికమైన వస్తువులు మనం మానసికంగా ఇక్కడ పేర్చుకున్న లగేజీని క్లీన్ చేసుకుందాం అని ఒక గొప్ప సిద్ధాంతాన్ని లేదా ఒక గొప్ప ఏమంటారు ఒక సాధనాన్ని ప్రవేశపెట్టాడు. అతని తాలూకా అంటే ఆ వ్యక్తి తాలూకా వస్తువులు, తన బట్టలు, యాక్సెసరీస్, తనకి ఉన్న జ్ఞాపికలు ఒకవేళ ఏమైనా వస్తే, లేదా మధుర స్మృతులుగా దాచుకున్న బహుమానాలు, ఇవన్నీ కూడా ఇక తాను వెళ్ళిపోయాక ఏం అవసరం ఉండదు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటికి రోజుకి ఇంత చెప్పున అందరికీ పనిచేయడం మొదలుపెట్టాడు. అదే కూడా వాళ్ల కుటుంబంతో కూడా ఎక్కువగా గడపడం, ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో మృత్యు అనేది ఆవేశిస్తుందో మనల్ని తొందర పెడుతుందో తెలియదు కాబట్టి ఇదంతా ఒక సంసిద్ధత, మృత్యువుకి సంసిద్ధత అన్నమాట. అలా చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భౌతికంగా సరే ఈ క్లీనింగ్ అనేది ఈ లగేజీని బాగానే తగ్గించుకుంటున్నాం, మరి ఇందాక చెప్పినట్టుగా పుట్టుకతో కంఠమాలలతో వచ్చిన మనం ఈ జీవన ప్రయాణంలో మరికొంత లగేజీని మనం పెంపొందించుకుని మరణించే నాటికి మళ్లీ జన్మకి ఈ లగేజీని మోసుకు వెళ్లడం అనే పద్ధతి కాకుండా, భౌతికంగా ఎలాగైతే వీటన్నిటినీ వదులుచుకుంటున్నామో అదేవిధంగా, ఎందుకంటే ఇవన్నీ వదులుచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో, అంటే అంతశ్చేతనంలో వాటికి ఆ వస్తువులకు సంబంధించిన జ్ఞాపకాలు ఉండిపోతాయి కదా, వాటిని కూడా ఒక రకంగా వీలైనంత తొందరగా మనం వదులుచుకోవాలి. ఎందుకంటే ఆ మరణించే నాటికి మనకి చిట్ట చివరి ఆలోచన ఏదైతే మిగులుతుందో అది పెద్ద లగేజ్ అన్నమాట. తదుపరి ప్రయాణానికి మనల్ని చక్కగా ఇది సిద్ధపరిచి వెళ్ళిపోతుంది. కనుక ఆ వస్తువుల్ని వదులుచుకోవడంతో పాటు వాటికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా అంతశ్చేతనం నుండి తొలగించుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకనే ఇక్కడ ఒక ఆయన ఈ మధ్యనే కాశీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎన్నో మరణాలని చూశాడట, తాను దగ్గరుండి దాదాపు 12,000 మరణాలను చూశాడు. ఆయన పేరు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజర్ గా పనిచేసే భైరవనాథ్ శుక్లా. ఆయన అంటాడు, ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్లు కూడా కొన్ని విషయాల్ని పాటిస్తున్నారు. అదేంటంటే తాను ఇంకా మరణి కాశీలో పోతే ఇంకా జన్మ రాహిత్యమే, మరి మళ్లీ జన్మించే అవకాశం ఉండదు, మోక్షప్రాప్తి, ఇవన్నీ మన సనాతన ధర్మంలో చెప్పారు కాబట్టి దానిని నమ్మి చేరిన వాళ్లందరూ కూడా కొన్ని విషయాలు అవేంటంటే, వాళ్ళకి ఏమైనా ఎవరితోనైనా దెబ్బలాటలుంటే వాటిని ఆ అంత్యకాలానికి ముందే ఆ క్రోధాన్ని విడనాడడం, అంటే అన్నదమ్ములతో స్నేహితులతో ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి క్షమించమని అడగడం, తర్వాత జీవితాన్ని ఇంకా సాధారణంగా చేసుకోవడం, తర్వాత మనుషుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించకుండా అందరినీ సహృదయంతో ప్రేమించడం, ఎవరైనా సహాయం చేస్తానంటే నాకు వద్దు వద్దు అనకుండా వాళ్ళ నుండి సహాయం స్వీకరించడం కూడా ఒక ప్రేమ వ్యక్తీకరణేనండి. మనం ఇతరుల్ని ప్రేమిస్తున్నాం, వాళ్లలో మనల్ని చూసుకుంటున్నాం అంటే మనల్ని మనం ఎలా సహాయం చేసుకుంటున్నామో వాళ్ల నుండి కూడా అదేవిధంగా సహాయాన్ని స్వీకరిస్తున్నాం అంటే అంతకన్నా ప్రేమ వ్యక్తీకరణ మరొకటి ఉండదు. కాబట్టి ఇతరుల నుండి సహాయాన్ని పొందడం, ఇలాగా చిన్న చిన్న వాటిల్లోనే ఆనందాన్ని, అంటే సింప్లిసిటీ, బ్యూటీ ఇన్ సింపుల్ థింగ్స్, వాటిల్లోనే ఆనందాన్ని అనుభవించడం, సమస్యల నుండి పారిపోకుండా సమస్యల్ని స్వీకరించడం, అందరినీ సమాన స్థాయిలో బీద గొప్ప పండితుడు పామరుడు ఇలాంటి తారతమ్యాలు లేకుండా అందరి పట్ల సమభావంతో వ్యవహరించడం, తర్వాత ఎందుకు వచ్చాం, మన లక్ష్యం ఏమిటి అని గుర్తించడం, ఏమైనా నేర్చుకోవాలి అలాంటి కోరికలు ఏమైనా మిగిలిపోతే వాటిని అభ్యాసం చేయడం, ఎందుకంటే విద్యకి వయసుతో నిమిత్తం లేదు, ఏ క్షణంలో ఎప్పుడైనా ఏ విధంగా అయినా నేర్చుకోవచ్చు కాబట్టి, అలాగా ప్రజలతో సంబంధాలు పూర్తిగా తెంచుకోకుండా వాళ్లలో ఆలోచనలు రగిలించే ప్రయత్నం చేయడం, ఇలాగా కొంతమంది ఆ కాశీ చేరిన వాళ్లలో కొంతమంది అవలంబిస్తూ, ఇందాక ఎలా అయితే మనం డెత్ క్లీనింగ్ అనుకుని భౌతిక స్థాయిలో అన్ని వస్తువులు ఇచ్చేసి శుభ్రపరచుకోవడం అనేది జరుగుతోందో, ఒక ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ఇన్వర్డ్ జర్నీ, వాళ్ళకి ఈ ప్రయాణాన్ని వదిలేస్తున్నారు, ఈ ప్రయాణం ముగింపుకు వస్తోంది అన్నప్పుడు అక్కడ ఇన్వర్డ్ జర్నీ అనేది ఇంకా వేగంగా, ఇంకా త్వరితగతిని, ఇంకా వేగం పెంచి సాగాలి కాబట్టి వాటి కోసం ఈ లగేజీని, ఎప్పటినుంచో జన్మజన్మల నుండి జీవితాల నుండి పేరుకుపోయిన వీటన్నిటినీ తగ్గించుకుని వాళ్లని వాళ్లు సంసిద్ధత పరుచుకుంటున్నారు. దీనికి మనకు సనాతన ధర్మంలో అనేక మార్గాలున్నాయి. కర్మ మార్గం ద్వారా తస్మై నమః కర్మణే అని కర్మలన్నీ భగవంతుడికి అర్పించి లగేజీని తగ్గించుకోవచ్చు. లేదా భక్తి మార్గం ద్వారా శరణాగతి, పూర్తి శరణాగతి, ఏ పని చేసినా అది సఫలమైనా నిష్ఫలమైనా, అసలు సఫలమా నిష్ఫలమా అనే తారతమ్యాన్ని కూడా నేను గమనించలేనటువంటి సమభావం, సమస్థితి, స్థితప్రజ్ఞత నాకు కలిగించు, అన్నిటికీ నువ్వే శరణు అనే శరణాగతి తత్వాన్ని పెంపొందించుకోవడం మరొక రకంగా లగేజ్ని తగ్గించుకోవడమే, లెస్ చేసుకోవడమే. ఈ రెండు కాకుండా జ్ఞాన మార్గం ఒకటి, అంటే నిర్వ్యామోహం, దేని పట్ల మోహం లేకపోవడం. సమాజంలో ఉంటూనే స్వామి చెప్పినట్లు హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, వేటిని అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు చెందాన, డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు రమణ మహర్షి. భగవాన్ రమణులు చెప్పినట్లు సమాజంలో ఉంటూనే ఏ ఇమోషన్ ని కూడా లోపలికి తీసుకోకుండా, ఇమోషన్ అనేది కలుగుతుంది ఆ క్షణానికి కానీ దాన్ని పూర్తిగా తీసుకుని మళ్లీ మనం అందులో లీనమైపోయి మళ్లీ అక్కడొక బండిల్ ఆఫ్ థాట్స్, ఆ లగేజ్ ని తయారు చేసుకోకుండా, దాంతో మమేకం అవ్వకుండా ఎంతవరకో అంతవరకే దాన్ని ప్రదర్శించి అలా నిర్వ్యామోహంతో, ఎందుకంటే నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కాబట్టి ఆదిశంకరుల వారు భజగోవిందంలో. అది మూడో మార్గమైన జ్ఞాన మార్గం. ఇక రాజమార్గం అన్నిటికన్నా చాలా సులభంగా, సులభం అనుకుంటే సులభం, కష్టం అనుకుంటే కష్టం. ధ్యానం, ఒక థాట్లెస్ స్టేట్కి వెళ్లిపోవడం, అంటే ఆలోచనారహితమైన స్థితి, సమాధి అభ్యాసం. దీన్ని చేసినప్పుడు ఇంకంటే ఏ కోరికకైనా మొట్టమొదట ఆలోచన రూపంలోనే వస్తుంది, అది బయట ఒక రియాలిటీగా మేనిఫెస్ట్ అవుతోంది, దృశ్యీకరింపబడుతోంది, నిజంగా ఆవిర్భవిస్తోంది అంటే మొట్టమొదటి ఎక్కడో బీజ రూపంలో ఒక ఆలోచన బీజంగా మన మస్తిష్కంలో ముందు అది ప్రారంభం అంకురించింది అని అర్థం. కాబట్టి అక్కడ ఆ థాట్ అనేది కలగకుండా నియంత్రణ కనుక మనం కొనసాగిస్తే, అలాగ దాన్ని అభ్యాసం చేయడం వల్ల ఒకనొక ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. అది ధ్యానం, జ్యోతి ధ్యానం, సమాధి అభ్యాసం, ఏదైనా దానికి మనం ఏ పేరు పెట్టుకున్నా, సోహం ధ్యానం అనుకోవచ్చు, ఏది అనుకున్నా కూడా స్వామి చెప్పారు మీ ఆ పని రాక్షసుడికి ఒక దూలాన్ని ఎక్కి దిగి అనే పని పెట్టినట్టుగా ఈ మనసు కూడా, ఈ ఆలోచన అనేది, మనసు అంటేనే ఆలోచనల సమూహం, ఒక్కొక్క ఆలోచన తీస్తే అమనస్కం అయిపోతాం, మనసే ఉండదు. స్వామి చెప్పారు కదా రుమ్మాలు ఉదాహరణ, అలాగా ఒక్కొక్క ఆలోచనని తొలగించుకుంటూ వెళ్తే అదొక రాజమార్గం. వీటన్నిటినీ తోసిరాజంటూ స్వామి చెప్పిన అద్భుతమైన మార్గం ప్రేమ మార్గం. ఆ ప్రేమతో వెళ్లినప్పుడు, ప్రేమతో చేసినప్పుడు ఎలాంటి పనిలో నిమగ్నమైనా అక్కడ అంతా ప్రేమ, మన నుండి మరొకరికి ప్రేమ ప్రసారం జరుగుతుంది తప్ప అక్కడ మళ్లీ ఆ ఇమోషన్స్ పేరుకుపోవడం గాని, అసూయ ద్వేషాలు లేదా మమకార అహంకార మమకారాలు, లేదా పాజిటివ్ ఫీలింగ్స్ అయినా అది కూడా లగేజీ, వీటి ప్రస్తావనే ఉండదు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక చక్రవర్తి లాంటిది, రాజమార్గానికి కూడా చక్రవర్తి లాంటిది అయిన ప్రేమ మార్గాన్ని మనందరం అవలంబించినట్లయితే ఈ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అందుకే స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్ and end the day with love, this is the way to God అన్నారు స్వామి. ప్రేమతో రోజుని ప్రారంభించి ప్రేమమయంగా దాన్ని, ఆ రోజుని మనం నింపుకొని ప్రేమతో పరిసమాప్తం చేస్తే ఆ ప్రేమ మార్గమే భగవంతుని చేరి దివ్య మార్గం, అదొక దివ్య యాత్రగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ దివ్య యాత్రని, ఆ దివ్య ప్రయాణాన్ని, ఆ మహాదివ్య ప్రస్థానానికి మనం ఏ లగేజ్ వేరే తీసుకెళ్లక్కర్లేదు. కేవలం భగవద్ అనుగ్రహం అని ఆ లగేజ్, ఆ ఛత్రం ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనకిగా మనం ఎలాంటి సామాన్ని పొందుపరుచుకునే అవసరం లేదు. కాబట్టి ఎంతో సరళంగా, ఎంతో సుగమంగా, ఎంతో ప్రయాసరహితంగా సాగే ఆ దివ్య ప్రయాణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శ్రీచరణాల వరకు మనకు కొనసాగాలని ప్రార్థిస్తూ శ్రోతలందరికీ జై సాయిరాం.
సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన.